ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రభువా, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. కొద్ది సమయము నీ వాక్యమును మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి, బలపరచండి, కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన పత్రికలు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం 3. అయితే మనకు మొదటిది మిస్ అయిపోయింది. 2వ పత్రికను మనం మొదటి పత్రికగా, 3వ పత్రికను మనం 2వ పత్రికగా చెప్పుకొనుచున్నాం. దీనికి అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో 16 అధ్యాయాలు 2 భాగాలుగా విభాగించుకొని మొదటి భాగంలో 1 నుంచి 6 అధ్యాయాల వరకు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, పట్టణంలో కాదు క్షమించండి, సంఘములు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి సమస్యలు పౌలు దృష్టికి వచ్చినప్పుడు వాటి విషయమై పౌలు వారికి అనేకమైన విషయాల్ని తెలియపరిచాడు. సరిచేయడానికి, సరిదిద్దడానికి పౌలు తన పత్రిక ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. 7వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కొరింథీ వారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. వారు ప్రశ్నలను పౌలు దగ్గరికి పంపించారు. సో ఆ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని పౌలు వారికి వివరణ, జవాబునివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో మొదటి ప్రశ్న ఏంటి? స్త్రీని ముట్టడం గురించి. సో ఇంకా చెప్పాలంటే, మనం వివాహం చేసుకోకుండా ఉంటే ఇంకా పరిశుద్ధంగా ఉంటాం కదా. వివాహం చేసుకుంటే మనం అపవిత్రులం అయిపోతాం కదా. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు వివాహం చేసుకోవడం మంచిది, ఎందుకంటే వ్యభిచారము జరగటానికి, జారత్వము జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి. ఒకవేళ నువ్వు ప్రత్యేకంగా దేవుని పిలుపు చేత ప్రత్యేకించబడి నావలే, అంటే వివాహం చేసుకోకుండా ఒకరు ఉంటారనుకుంటే, ఉండగలను అనుకుంటే, దెన్ ఓకే. వివాహం చేసుకోవడం వలన పాపం లేదు, వివాహం చేసుకోకపోవడం వల్ల కూడా పాపం లేదు. అయితే జారత్వానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా నిలబడగలవా? మనకు తెలుసు కదా, పాత నిబంధన ప్రకారము జారత్వము అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వారు శారీరకంగా కలవడం. అంత మాత్రమే కాదు, ఒక స్త్రీ మరొక స్త్రీ వారి స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి శారీరకంగా కలవడం, ఒక పురుషుడు మరొక పురుషుడు వారి యొక్క స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచిపెట్టి వారిద్దరు శారీరకంగా కలవడం, ఇది పాత నిబంధన ప్రకారం వ్యభిచారం, జారత్వం. కానీ కొత్త నిబంధనలో ప్రభు ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమన్నాడు? ఈవెన్ నీ మనస్సులో, నీ హృదయములో, నీ తలంపులో ఒక స్త్రీ గురించి నువ్వు చెడుగా ఆలోచన చేస్తే అప్పుడే అక్కడే నీవు ఆమెతో వ్యభిచరించిన వాడవగుదువు. జాగ్రత్త. సో అంటే కనీసం నువ్వు మనస్సులో కూడా చెడు తలంపు, చెడు ఉద్దేశము ఒక స్త్రీని గురించి కానీ ఒక పురుషుని గురించి కానీ రానీకుండా ఉండగలవా? జారత్వము జరగనీయకుండా ఉండగలవా? అలాంటి ప్రత్యేకమైన నిగ్రహ శక్తిని దేవుడు నీకు ఇచ్చాడా? దేవుడు ప్రత్యేకంగా వివాహం చేసుకోకుండా నా కొరకే పరిపూర్ణంగా నువ్వు జీవించు అని అన్నాడా? దెన్ అయితే నువ్వు వివాహం చేసుకోవద్దు. అలా కాదు అని అనుకుంటే వివాహం చేసుకో, ఎందుకంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు. అంత్య దినాల్లో అనేకులు వివాహమును నిషేధిస్తారు అని కూడా ప్రభు హెచ్చరికనిచ్చాడు. కాబట్టి జ్ఞానయుక్తముగా ప్రార్థనాపూర్వకముగా ఈ విషయంలో తీర్మానం తీసుకోండి. తర్వాత రెండో ప్రశ్న పౌలుకు వచ్చినటువంటి విషయం ఏంటంటే 8:1 ఉంటుంది, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. ఈరోజు యూట్యూబ్ లో దీని మీద ఒక పెద్ద చర్చే జరుగుతుంది. చర్చ అనడం కంటే ఒక బిగ్ వార్ జరుగుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న సంఘటన తర్వాత కంప్లీట్ గా అసలు ఆ విషయాలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు డైవర్షన్ అయిపోయింది. కానీ దీనికి ముందంతా కూడా యూట్యూబ్ లో వారేంటంటే ఇదిగో దీని విషయమే. పెద్ద పెద్ద సేవకులు వాళ్ళు వేదికల మీదకు వచ్చి టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి ఒక ఆయనేమో విగ్రహములకు అర్పించిన వాటిని తినచ్చు, తప్పేం లేదు, అది పాపం కాదు అని వాదిస్తూ ఉంటే మరొక సేవకుడేమో విగ్రహములకు అర్పించిన వాటిని మనం ఎలా తింటాం, అంటే మనం విగ్రహాలకి పూజించినట్లే కదా అని వీరిద్దరూ మాట్లాడుకోవడం, ఆ తర్వాత పబ్లిక్ గా వెళ్ళి డిబేట్ కి పిలవడం, అసలు ప్రజలంతా కూడా దాన్ని చాలా ఆసక్తిగా తిలకించడం, ఇంతకు ఎవరు ఏ క్లారిఫికేషన్ లోకి వచ్చారు అని అంటే ఏది వాస్తవము వాక్యం ఏం చెప్తుంది అన్న క్లారిఫికేషన్ కాదు వచ్చింది. వీళ్ళు ఎవరైతే ఏ సేవకుడిని అభిమానిస్తారో ఆ సేవకుడిని అభిమానిస్తున్నారు కాబట్టి ఆ సేవకుడు చెప్పింది రైట్, నేను ఈ సేవకుడిని అభిమానిస్తున్నాను కాబట్టి నేను ఈయన ఫాలోవర్ని కాబట్టి ఈయన చెప్పింది రైట్, సో ఈయన చెప్పింది ఆయన చెప్పింది అని ప్రజలు ఒక తీర్మానంకి వచ్చారే కానీ బట్ వాట్ బైబుల్ సేస్, ఎందుకంటే వీళ్ళు బైబుల్ చదవరు. ముందు వీళ్ళు బైబుల్ చదవరు, వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని యూట్యూబ్ లో చెప్పిన దాన్ని వాళ్ళు పెద్ద స్పీకర్లు అని చెప్పేసి టీవీలో చేస్తే దాన్ని బట్టి ఫాలో అయిపోతుంటారు బ్లైండ్ గా. దట్ ఈస్ నాట్ బిబ్లికల్. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన మీరు దీన్ని కూడా గుడ్డిగా తీసుకోవాలని రూల్ ఏం లేదు. అన్న అన్ని బాగా చెప్తాడు కాబట్టి ఇది కూడా కరెక్టే చెప్పుంటాడన్నో, నీ చేతిలో ఈరోజు వాక్యం ఉంది, నువ్వు కూడా చదవచ్చు, నువ్వు కూడా ప్రశ్నలు లేవనెత్తవచ్చు, నువ్వు ప్రభువుని అడగచ్చు. ఇప్పుడు నీకు ప్రభుకి మధ్యలో ఎలాంటి మధ్య కూడా లేదు, నువ్వు ప్రభువుని అడిగి ప్రభు దగ్గర నుంచి నువ్వు కూడా జవాబును పొందుకోవచ్చు. అయితే వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రాముఖ్యం. అట్ ద సేమ్ టైం మనం ఒక పత్రిక చదివేటప్పుడు, ఒక పుస్తకం చదివేటప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ ని అర్థం చేసుకోవడం మరీ ప్రాముఖ్యం. కాంటెక్స్ట్ సందర్భాన్ని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. ఆ వచనాన్ని చదివి ఆ వచనాన్ని లిటరల్ గా గుడ్డిగా పట్టుకోవడం సరైనటువంటిది కాదు. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలా మందికి ఒక పెద్ద ప్రశ్న, ఇంతకీ ఇప్పుడు నేనేం చెప్తాను, తినొచ్చని చెప్తానా తినకూడదని చెప్తానా? ఇప్పుడు ఇదే ప్రశ్న మీ మనసులో లేవనెత్తుతూ ఉంటుంది. అయితే నేను వాక్యానుసారంగా, అంటే వాళ్ళందరూ వాక్యానుసారంగా చెప్పలేదని కాదు, ప్రభువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నేను అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని బ్యాలెన్స్డ్ గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మొట్టమొదటి విషయం, ప్రశ్న ఏంటి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. ఓకేనా? ఆ తర్వాత పౌలు దేని గురించి మాట్లాడుతున్నారు చూడండి, మనం అందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము, జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. పైన ప్రశ్నకి కింద జవాబుకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ప్రశ్న ఏంటి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. కింద ఆయన ఏం మాట్లాడుతున్నాడు? జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి ఈ రెండిటికి సంబంధం? జాగ్రత్తగా ఆలోచించేయండి. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, పౌలిచ్చే జవాబేంటి? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. విషయం ఏంటి అనంటే, కొరింది క్రైస్తవులు ఇంతకు మునుపే వ్రాతపూర్వకంగా పౌలును అడిగారు. వారి ప్రశ్నకు సమాధానంగా పౌలు ఉప్పొంగజేసే జ్ఞానము గురించి మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. పౌలు ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, విగ్రహములకు బలిగా అర్పించిన ఆహారము అను అంశం పైన వారికి సమస్తము తెలుసు అనుకుని కొరింథీయులు వాదించుకుంటున్నారు. అంటే కొరింథీ సంఘంలో రెండు గ్రూపులు అయిపోయినాయి. ఒక గ్రూప్ ఏమో విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు, మరొక గ్రూప్ ఏమో విగ్రహములకు అర్పించినటువంటి వాటి విషయము విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చు. సో వీళ్ళేమనుకుంటున్నారంటే, మాకే సమస్తము తెలుసు అని వీళ్ళు అనుకుంటున్నారు, మేము చెప్పేది రైట్ అని వీళ్ళు అనుకుంటున్నారు. అటు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేం చెప్పేదే రైట్, మేమే కరెక్ట్గా జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ రెండు గ్రూపుల వారు, మేమే జ్ఞానవంతులమని మాకే సమస్తము తెలుసునని చెప్పి వీళ్ళిద్దరూ వాదించుకుంటూ నేను చెప్పేది రైట్ అని చెప్పి పౌలుకి ప్రశ్న వేశారు. పౌలు మొట్టమొదటిగా మాట్లాడిన విషయం ఏంటంటే, బ్రదర్స్, మీ గ్రూపుకి మీకు జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు మాకు జ్ఞానం ఉందని చెప్పి మీరు వాదిస్తున్నారు, వీళ్ళు వాదిస్తున్నారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, అదేంటంటే, జ్ఞానము ఉప్పొంగచేయును అంటే నిన్ను నీవు హెచ్చించుకునే విధముగా, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, ఎస్ వాట్ ఐ సెడ్ దట్ ఈస్ రైట్ అని ఉప్పొంగి చేసేటట్లు చేస్తుంది. అది ప్రమాదం, అది క్షేమం కాదు. మరి ఏంటి ప్రాముఖ్యం? ప్రేమ. ప్రేమ, ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుంది. మీ ఇద్దరు ఒక విషయం గురించి చర్చించుకునేటప్పుడు అక్కడ కనపడాల్సింది జ్ఞానము కాదు, కానీ ప్రేమ. నువ్వు నీ సహోదరుని ప్రేమించకుండా, నీ సహోదరుడల నువ్వు ప్రేమను చూపించకుండా, నువ్వు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు డిబేట్ చేస్తే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా యూట్యూబ్ ఛానల్స్ లో ఏం జరుగుతుందో? కొన్ని అంశాల మీద చర్చ జరిగేటప్పుడు వీళ్ళిద్దరు కూడా చక్కటి జ్ఞానమును ప్రదర్శిస్తున్నారు. ఈయన చెప్పేది వింటే అబ్బా ఇదే రైటేమో అనిపిస్తుంది, ఆయన చెప్పేది వింటే అబ్బా ఇదే రైటేమో అని అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ జ్ఞానాల్ని ప్రదర్శిస్తూ డిబేట్లు చేసుకుంటూ ఛాలెంజ్లు విసురుకుంటూ తొడలు కొట్టుకుంటూ మీసాలు మేలేస్తూ ఏం వదిలేశారు? ప్రేమను విడిచిపెట్టేశారు. నీ సహోదరుని ద్రోహి అని అంటే అది నరహత్యతో సమాధానం అని బైబిల్ చెప్పడం లేదా? నీ సహోదరుని మీద నువ్వు కక్షను పెంచుకుంటే, అంతరంగంలో నువ్వు పగను ఉంచుకుంటే, దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్, అది నరహత్యతో సమానం అని బైబిల్ చెప్పడం లేదా? కానీ మనం దీన్ని విడిచిపెట్టేశాం. అందుకోసమే పౌలు ముందుగా వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత విగ్రహాలు కల్పించిన వాటి విషయం తినచ్చా లేదనేది 4వ వచనం నుంచి తర్వాత మాట్లాడాడు. ముందు వాళ్ళకి ఏం జ్ఞాపకం చేశారంటే, లవ్ మస్ట్ బి, మీ ఇద్దరి మధ్యలో ఉండాల్సింది ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? ఇదే కొరింథ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో చాలా చక్కగా పౌలు వివరించాడు. ప్రేమ ఏం చేస్తుంది అని అంటే తను తగ్గించుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి వాడిని క్షమిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటే అది ఒప్పొంగ చేయదు. ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటి వాడిని గెలుచుకోవాలని, సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ జ్ఞానం ఎప్పుడు కూడా తనే గెనవాలని ప్రయత్నం చేస్తుంది.
జ్ఞానం ఎప్పుడు తనే గెలవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటి వాడిని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో నువ్వు ప్రేమను విడిచిపెట్టి జ్ఞానాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనము లేదు. నువ్వు ప్రేమను విడిచిపెట్టి జ్ఞానమునే ప్రదర్శిస్తూ నీ సహోదరుని పోగొట్టుకుంటే, నన్ను క్షమించండి, కొన్ని మాటలను ఓపెన్గా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో డిబేట్ జరిగింది కదా, నేను పేర్లు చెప్పను. అయితే డిబేట్లు జరిగాయి, ఆ తర్వాత డిబేట్లు అయిపోయిన తర్వాత కొంతమంది పెద్దలు వచ్చారు, సర్దిపుచ్చారు. ఆ తర్వాత లాస్ట్ లో వాళ్ళిద్దరు వెనకాల కూడా ఒకరి మీద ఒకరు చేసుకొని, మేము ఇద్దరం సహోదరులమే, మేము కలిసే ఉన్నాము, మేము కేవలం ఈ విషయంలో మాత్రమే డిబేట్ చేసుకున్నాము, బట్ మాకు ఏమీ లేదు అని చెప్పి పైకి మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ లిటరల్ గా నిజంగా వాళ్ళ ఇద్దరి అంతరంగంలో ఏ భేదాభిప్రాయము లేకుండా ఉంటుందా? వాళ్ళిద్దరి మధ్యలో నిజముగా హృదయములో క్షమించుంటారా? హృదయంలో నుంచి నిజంగా ఆ మాటలు వచ్చుంటాయా? అది ప్రభువుకు తెలుసు. ఓన్లీ గాడ్ కెన్ జడ్జ్. అందుకోసమే మన సహోదరుని పోగొట్టుకోవడం కంటే సహోదరుని పొందుకోవడం మంచిది. ఒకవేళ పొందుకునేటువంటి క్రమంలో అవసరమైతే నువ్వే ఒక స్టెప్ డౌన్ అవ్వు. నీకే జ్ఞానం ఉందని ఎగిరి పడకు. దానివల్ల నీ సహోదరుని పోగొట్టుకుంటావేమో. మనకు ప్రేమ ప్రాముఖ్యమైనటువంటిది. ఒకడు తనకేమైనా తెలియను అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనవాడు కాదు. నాకే సమస్తం తెలుసు అనుకుంటే, నాకే సమస్తం తెలుసు అనుకుంటే ఇంకా వాడు మనసులో ఉంటుంది తెలుసా, నాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకరు చెప్పాల్సింది వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకే సమస్తము తెలుసు అని అనుకుంటా ఉంటాడు. సో ఇది ప్రమాదకరం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడో వచనంలో ఒకడు దేవుని ప్రేమించినట్లా అతడు దేవునికి ఎరుకైన వాడే. అతడు దేవుని ఎరిగిన వాడు అనడం లేదు, దేవునికి ఎరుకైనటువంటి వాడు. నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తూ ఉంటే నువ్వు దేవుడికి నువ్వేంటో తెలుసు అని అంటున్నాడు పౌలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేటువంటి వారు ఏం చేస్తారని బైబిల్ సెలవిస్తుంది? దేవుని ప్రేమించేటువంటి వారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞలను గైకొన్నటువంటి వాడు ఆయన్ని ప్రేమిస్తున్నట్లు కాదు, గైకొన్నటువంటి వాడు ఆయన్ని ప్రేమించినట్లు కాదు. ఆయన్ని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. మరి ఆయన ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి? లవ్ యువర్ గాడ్. తర్వాత రెండోది ఏంటి? లవ్ యువర్ నేబర్. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించకుండా, నీ పొరుగు వాడిని నీ జ్ఞానముతో నువ్వు పోగొట్టుకుంటూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే కుదరదు. తన కంటికి కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించకుండా కంటికి కనబడినటువంటి దేవుని నేను ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం. దట్ ఈజ్ ఎ లై. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఆ తర్వాత నాలుగో వచనం నుంచి పౌలు ఇంకొంచెం లోపలికి, అసలు ఆ ప్రశ్నకు జవాబులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ప్రశ్నకు జవాబును కూడా పౌలు రెండు విధాలుగా ఇచ్చాడు. నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు ఒక విధంగాను, ఏడో వచనం నుంచి ఆ కింద వచనాల వరకు మరొక విధంగాను పౌలు ఇస్తూ పదమూడవ వచనంలో తన కంక్లూజన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తే, జాగ్రత్తగా గమనించండి, కాబట్టి విగ్రహములకు బలుగా అర్పించిన వాటిని తినుట విషయము, ఓకేనా, లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవతలను బడిన వారును ప్రభువులను బడినటువంటి వారును అనేకులున్నారు, ఆకాశమందైనను భూమి మీదనైను దేవతలనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంతకు ముందు పరిచయ మాటలు చెప్పేటప్పుడు నేను చెప్పాను, కొరింది పట్టణములో బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన ఉంది. బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన కొరింది ప్రాంతములో ఉంది. కొరింది కానీ ఎఫ్ఎస్సి కానీ ఈ రెండూ కూడా ఆ రోజుల్లో ఓడలకు, ఓడ ప్రయాణాలకు ఒక కేంద్ర బిందువులాగా ఉండేవి. ఉదాహరణకి మనం విజయవాడ, విజయవాడ జంక్షన్. ఏంటి విజయవాడ జంక్షన్? జంక్షన్ అంటే ఏంటి? రెండు మార్గాల్ని కలుపుతూ రెండు మార్గాల్ని విడగొట్టేదాన్ని జంక్షన్ అని అంటారు. సో కొరింది పట్నం కానీ ఎఫ్ఎస్సి పట్నం కానీ ఈ రీతిగా ఇవి జంక్షన్స్ గా ఉండేవి ఓడ ప్రయాణికులకి. ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కొరింది పట్టణానికి వచ్చి ఇక్కడి నుంచి మరొక ఓడ ఎక్కి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళు. సో ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తము, లావాదేవీల నిమిత్తము ఈ ప్రాంతాలకు వచ్చి పోతూ ఉండేటువంటి వాళ్ళు. ఈ విధముగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు వారు వారి కొత్త మతాలను, దేవతలను ఇక్కడున్నటువంటి వాళ్ళకి పరిచయం చేస్తుండే వాళ్ళు, ఇక్కడున్నటువంటి దేవతల్ని వాళ్ళతో పాటు తీసుకునేటువంటి వెళ్ళేటువంటి వాళ్ళు. ఇది సహజంగా కొరింది పట్టణంలో జరిగేటువంటిది. కాబట్టి కొరింది పట్టణంలో కానీ ఎఫ్ఎస్సి పట్టణంలో కానీ బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన ఉంది. అట్ ద సేమ్ టైం పౌలు సువార్త అక్కడకు వెళ్ళక మునుపు, వందకి 100%, 99% అక్కడ ఉండేటువంటిది విగ్రహాలను పూజించేటువంటి వాళ్ళే. ఎందుకు 99% అన్నారంటే, ఇంకో 1% యూదులు ఉన్నారు కదా, యూదులు అక్కడికి చెదిరిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం నిజదేవుని ఆరాధన చేస్తున్నారు. మిగిలిన 99% వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులే. సో కొరింధీలో దాదాపు అన్ని దుకాణాల్లో అమ్మబడేటువంటి మాంసము మొట్టమొదటిగా విగ్రహములకు బలిగా అర్పింపబడినదై ఉంటుంది. ఇట్స్ కంపల్సరీ, కామన్ థింగ్. అది ఈరోజు మనం గమనించినట్లయితే, ఇప్పుడు మన వాళ్ళు షాపుల్లో అమ్ముతున్నారు కదా, ఈ అమ్మేటప్పుడు నువ్వు ఏ షాప్కైనా వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తారు, మొట్టమొదటిగా నువ్వు వచ్చి ఆడు కూర్చున్నా కానీ వాళ్ళు నీతో వ్యాపారం చేయరు, నిన్ను కూర్చోబెట్టి ముందు వాళ్ళు విగ్రహానికి పూజ చేసి, సాంబ్రాన్ని నిలిగించి వస్తువు మీద, వాళ్ళ వస్తువుల మీద అలా ఇలా చేతితో ఇలా అని గంటను కొట్టి ఆ తర్వాత నీకు ఇస్తారు, ఆ తర్వాతే అమ్మకం జరిగిస్తారు. జాగ్రత్త గమనించండి. సో అదే రీతిగా కొరింది పట్టణంలో కూడా ఆ రోజుల్లో వాళ్ళు ప్రతి వస్తువుని కూడా వాళ్ళు విగ్రహాలకి ముందుగా అర్పించేటువంటి వాళ్ళు. ప్రతి దుకాణంలో అమ్మబడేటువంటి మాంసము మొదట అది విగ్రహాలకు బలిగా అర్పింపబడుతుంది. అందులో నుంచి కొంచెం భాగము ముందు పూజారులకి, మనం దశభాగం ఇస్తాం కదా, అట్లాగా వాళ్ళు పూజారులకి కొంత భాగాన్ని వాళ్ళు సమర్పించి ఆటి తర్వాత తీసుకొని వచ్చి వారు దుకాణాలలో అమ్మేటువంటి వారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి అలాంటి మాంసము తినట సరైనదేనా? ఇది కొరింది క్రైస్తవులు పౌలుకు రాసినటువంటి విషయం. ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు ఏ మాంసం కొట్టుకెళ్ళినా గానీ వాళ్ళందరూ అదే చేస్తా ఉన్నారు. సహజంగా వీళ్ళందరేమో మాంసాహారులు. అంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఆలోచించాడు, మేము క్రైస్తవులం అయ్యాము, ఇప్పుడు మేము ప్రభుని నమ్ముకున్నాం, మేము మాంసం తినేయడం మానేయాలా? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా అక్కడ క్రైస్తవులకంటూ ఏం షాపులు లేవు, క్రైస్తవుల కోసం అంటే ప్రత్యేక మాంసం కొట్టే వాళ్ళు లేరు. అక్కడ ఉన్నటువంటి అంగట్లోదే మేము తినాలి, వాళ్ళేమో అక్కడ అర్పిస్తున్నారు, ఇప్పుడు మేము తినాలా లేకపోతే తినకూడదా, ఆపేయాలా? క్రీస్తునందు ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, దానికి పౌలు జవాబు ఇస్తూ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, విగ్రహము వట్టిది. ఒక విగ్రహము వట్టిదైతే విగ్రహములకు బలిగా అర్పింపబడిన మాంసానికి, విగ్రహానికి అర్పింపబడినటువంటి మాంసానికి భేదమేమీ లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహం అనేటువంటిది వట్టిది అని అర్థం చేసుకోవాలి. అది కేవలం మనిషి చేసుకున్నాడంతే. మనిషి ఒక చెక్కతోనో, ఒక ముక్కతోనో, ఒక రాయితోనో ఒక అతడు తయారు చేసుకుని అక్కడ పెట్టి ఇది దేవుడు అని అంటున్నాడు. అందుకోసమే ఈ లోకంలో ప్రభువులు అనేటువంటి వాళ్ళు, దేవతలు అనేటువంటి వాళ్ళు, దేవీతలు అనేటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రభు మనుషులు కల్పించినటువంటి వాళ్ళు, కానీ వాస్తవానికి వాళ్ళందరూ వట్టివారు. అసలు అందులో ఏమీ లేదు, అది కేవలము అది చెక్కతో తొలచబడినటువంటి విగ్రహము మాత్రమే, అది మనుషులు చేసుకున్నది మాత్రమే, అది రాయితో చేయబడినది మాత్రమే. సో విగ్రహము వట్టిది, అందులో ఏమీ కూడా లేదు. విగ్రహములకు అర్పించిన వాటిని విగ్రహములకు అర్పించినటువంటి వాటి విషయంలో ఏ భేదము లేదు. ఆ విధంగా ఒకడు అటువంటి మాంసము తిన్నా తినకపోయినా ఏ భేదము లేదు. కాబట్టి అటువంటి మాంసము తినడము సరి అయినదేనని పౌలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకసారి 10వ అధ్యాయము, ఇదే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనాన్ని చదువుదాం. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక, ఓకేనా, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు విగ్రహానికి అర్పించారు కాబట్టి నేను తినను అనంటే అప్పుడు నువ్వు ఏ హోటల్లో కూడా తినడానికి నీకు హక్కు లేదు. నువ్వు ఏ హోటల్కి వెళ్ళి నువ్వు ఎక్కడ దోశ తిన్నా ఎక్కడ చట్నీ తిన్నా అందులో విగ్రహానికి పూజ చేసిన తర్వాత కొట్టి పడేసినటువంటి టెంకాయనే తీసుకొనిచ్చి అక్కడ చట్నీ చేసేది. నేను చట్నీ తిన్నను చెప్పగలవా? నేను సాంబార్ వేసుకుంటానంటావా? ఆ సాంబార్లో కూరగాయలు అమ్మేటప్పుడు కూడా, ఈవెన్ దాన్ని పండించేటప్పుడు కూడా వాడు పూజ చేసుకొని దేవునికి దండం పెట్టుకొని పండించాడు. ఈవెన్ వాళ్ళు షాపుల్లో అమ్మేటప్పుడు ముందు పూజ చేసుకొని వాటన్నిటికి సాంబ్రాన్ని పొగను వదిలే వాటిని అమ్మారు. ఇలా అయితే నువ్వు ఏ వస్తువుని తినలేవు, ఏ వస్తువుని కొనలేవు. ఈవెన్ ఒక విమానాన్ని ప్రారంభించేటప్పుడు కూడా వాళ్ళు పూజారిని పిలిపించుకొని వాళ్ళు విగ్రహ పూజ చేసి వాళ్ళు ఆ విమానాన్ని ప్రారంభించుకుంటున్నారు. విమానం ఎక్కడ చెప్పగలవా? బస్సుని, కొత్త బస్సుని ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభిస్తున్నారు? విగ్రహానికి పూజించే, టంకాయలు కొట్టే, సాంబ్రాన్ని వెలిగించే, దేవుని పటాన్ని పెట్టే, దేవుని పటాన్ని లోపల కూడా పెట్టే, లోపల కూడా పూజ చేసే బస్సును ప్రారంభిస్తున్నారు. మరి బస్సు ఎక్కవా నువ్వు? బస్సులో ప్రయాణం చేయవా? ఆలోచించేయండి, మనందరం జ్ఞానం కలిగిన వాళ్ళమే కాబట్టి మన జ్ఞానముతో ఆలోచన చేయండి, ఆలోచించేయండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో, సరే ప్రపంచం వదిలేయండి, మన భారతదేశంలో నువ్వు ఎక్కడా బ్రతకలేవు. నువ్వు ఇంకా అమెరికా దేశానికి వెళ్ళిపోవాలి. అమెరికా దేశానికి వెళ్ళిపోయి అక్కడ మాత్రమే, లేకపోతే ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ మాత్రమే నువ్వు నివసించగలవు, కానీ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా నువ్వు నివసించలేవు. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి. విగ్రహానికి బలిగా అర్పించిన ఆహారము తినడము, దురాత్మను పూజించడము, ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండు పూర్తిగా వేరువేరు విషయాలు. విగ్రహములకు బలిగా అర్పింపబడినటువంటి ఆహారము ఊరక తినడం తప్పేమీ కాదు, ఎందుకంటే విగ్రహము వట్టిదే. అయితే మనం తినేటప్పుడు ఒక విధంగా మనము కూడా విగ్రహమును పూజించినట్లయితే, నువ్వు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ విగ్రహాన్ని వాళ్ళు పూజించేటప్పుడు నువ్వు కూడా ఆ విగ్రహంలో పాలిభాగస్తుడివై, ఆ విగ్రహ ఆరాధనలో నువ్వు కూడా పాలిభాగస్తుడివై, నువ్వు కూడా అక్కడ కూర్చొని అక్కడ నువ్వు పెట్టింది, అప్పుడు వాళ్ళ విగ్రహాలకు అర్పించేటప్పుడు పెట్టినప్పుడు అప్పుడు నువ్వు తిన్నావు అనుకో, ఆ విగ్రహంలో, ఆ విగ్రహ పూజలో నువ్వు కూడా పాలిభాగస్తుడు అయ్యావు అనుకో, దట్ ఈస్ సిన్, అది పాపము. కానీ కేవలము నీ సహోదరుడు, నీ సహోదరి తీసుకొని వచ్చి ఇదిగో ప్రసాదము, మా ప్రసాదం తినండి అని అంటే, ఒకవేళ నువ్వు తిన్నావు అనుకో, దట్ ఈస్ నాట్ ఎ సిన్, అది పాపమైతే కాదు, అది పాపమైతే కాదు. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో తిన్నావు, వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు, ఇది దేవుడు అన్న ఉద్దేశంతో తనిచ్చాడు, దట్ ఈస్ నథింగ్ అండ్ అది నీ దృష్టి, నువ్వు పై చెప్పాల్సిన అవసరం లేదు, నీ దృష్టిలో దేవుడేమో కావచ్చు, అది నా దృష్టిలో మనిషి చేసినటువంటి ఒక చెక్క ముక్కే. సో కాబట్టి సమస్తమును కలగజేసినటువంటి వాడు నా దేవుడే, నా దేవుడు చేసింది ఇది అని చెప్పి మనస్సాక్షి నిమిత్తము నువ్వు గద్దించబడకుండా ఉంటే కటిక వాని అంగడిలో అమ్మున్నది ఏదో నువ్వు తినవచ్చు. ఒకవేళ నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే అది విగ్రహానికి అర్పించింది కదా అని దాన్ని తినవాకు. అర్థమవుతుందా? నీ మనస్సాక్షి ఒకవేళ గద్దిస్తే తినద్దు. ఒకవేళ మనస్సాక్షి నేను గద్దించకపోతే తిను. ఒకవేళ ఎవడైనా సరే వాని మనస్సాక్షి గద్దించక కటిక వాని అంగడిలో అమ్ముదని వాడు తింటూ ఉంటే నువ్వు అతన్ని బ్లేమ్ చేయొద్దు. నువ్వు తినద్దు అనుకుంటే తినద్దు. ఇప్పుడు బలవంతంగా నేను తినమని ఎవరు చెప్పడం లేదు కదా. ఈ బ్యాలెన్స్ రావడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ బ్యాలెన్సింగ్ రావడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. వానికి ఆ మెచ్యూరిటీ ఉంది, వాడు తింటున్నాడు. నీకు ఆ మెచ్యూరిటీ లేదు, నువ్వు తినద్దు. సో కాబట్టి దీన్ని ఒక సిద్ధాంతంగా చేసి లేదు తినాల్సిందే, లేదు తినకూడదు అని డోంట్ మేక్ ఇట్ ఎ డాక్ట్రిన్. దాన్ని ఒక సిద్ధాంతంగా చెయ్యవద్దు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే ఓ విగ్రహము అర్ధరహితమైనదని, అంటే అది పనికిరాని చెక్క ముక్కో లేదా ఒక రాయో లేక లోహమో అని ఎంచితే, అలాంటి వ్యక్తి విగ్రహాలకు అర్పించిన వాటిని తినేటప్పుడు ఓ దేవతనో దురాత్మనో పూజించడం లేదు, కాబట్టి పాపం చేయకుండానే తింటున్నాడని అర్థం. అయినప్పటికీ ఆ విగ్రహము ఒక ఆత్మ లేక దేవత అని నమ్మే సహోదరుడు లేక సహోదరి ఎదురుగా తినకూడదు. ఎందుకంటే వారి దృష్టిలో అతడు ఆ విగ్రహము పూజించినట్లు కనబడి వారిని అభ్యంతరపరుస్తున్నాడు. మనమెప్పుడు మన జ్ఞానము మన అభిప్రాయములను అనుసరించి దీనిని చేయకూడదు. మన సహోదరుడు లేక సహోదరి అది పాపమని అసహ్యకరమైనదని ఎంచితే అటువంటి వాటిని మానుకోవాలి. ఇప్పుడు మీకు బ్యాలెన్సింగ్ అర్థమైందా? ఒకవేళ నీకు అది విగ్రహం కాదు సార్, అది ఒట్టిదే సార్, నథింగ్ సార్, నాకేం మనస్సాక్ష్యం గద్దించలేదు సార్, తిను, ఇబ్బంది ఏం లేదు, అది నీ జ్ఞానము, నీ మెచ్యూరిటీ. కానీ అట్ ద సేమ్ టైం నీ ఎదురుగా ఒకవేళ ఒక బలహీనమైన సహోదరుడు ఉండి అతడు ఇది విగ్రహాలకు అర్పించింది కదా అని అంటే, ఇక్కడ నీ జ్ఞానాన్ని నువ్వు చూపిస్తూ దట్ ఈస్ నథింగ్, దిస్ ఈజ్ నథింగ్ అని చెప్పి నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ తినచ్చు అని చెప్పి అంత వాదించొద్దు. ఇక్కడ నువ్వు చూపించాల్సింది ప్రేమ. ఒకరిని సహోదరుని ఎదురుగా ఉండి అలా అబ్జెక్షన్ చేస్తే వాని నిమిత్తము దెన్ డోంట్ ఈట్, తినద్దు. అదే ఆ రెండో భాగంలో పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, నేను మరలా 4వ వచనం నుంచి ఒకసారి చదువుతున్నాను. 4వ వచనం నుంచి మరొకసారి చదువుతున్నాను. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడినటువంటి వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగేను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగేను, మనము ఆయన ద్వారా కలిగినటువంటి వారము. సో విగ్రహములకు అవి నథింగ్, అసలు అవేమీ లేవు, కేవలము దేవుడు ఒక్కడే, ఆ ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని మాట్లాడాడు. 7వ వచనం చైతే అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఒకవేళ నీకు ఈ మెచ్యూరిటీ ఉందా, ఎస్ అప్రిషియేట్. ఇప్పుడు నాకు మెచ్యూరిటీ ఉందండి, నాకు ఎవరైనా సరే వాళ్ళు ప్రసాదం తెచ్చిస్తే నేను నా దేవుని ప్రార్థన చేసుకుని నేను తినేస్తా, లిటరల్ గా నేను తినేస్తాను. నేను నో చెప్పను, నేను వాళ్ళకి నేను నో చెప్పను. నా స్నేహితులు ఎవరైనా ఇచ్చి, ఇప్పుడు నేను అన్యుల మధ్యలోనే ఉంటున్నాను కంప్లీట్ గా. ఇక్కడ నా క్రైస్తవులు అంటూ ఎవ్వరూ లేరు, నా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, నా చుట్టుపక్కల నా ఇరుగు పొరుగు అందరూ కూడా అన్యులే. వాళ్ళు ఏదైనా తెచ్చి ఇచ్చి, బ్రదర్ ఇదిగోండి బ్రదర్ తినండి ఈ ఆహారం అని అంటే, నువ్వు విగ్రహానికి పూజలు పెట్టావా, అది చేయటా, నేను అనను. గమ్ముకు దాన్ని తీసుకొని, ప్రభువా నీకు స్తోత్రం, సమస్తమును నువ్వు చేసినటువంటి వానివి, సమస్తమును నీ ద్వారానే కలిగినటువంటివి అని, ఇది ఈ రోజు నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా అని చెప్పి నేను తినేస్తాను. నాకు ఆ మెచ్యూరిటీ ఉంది. ఒకవేళ నీకు ఆ మెచ్యూరిటీ లేదా, తినద్దు. అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు కదా, అందుకని ఆ జ్ఞానము లేనటువంటి, అంటే ఆ మెచ్యూరిటీ, జ్ఞానం అంటే వాళ్ళు తెలివి తక్కువ అని కాదని ఉద్దేశం, ఓకేనా, ఆ మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు, ఆ బ్యాలెన్సింగ్ లేనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా ఎవరంటే అప్పుడు దాకా వాళ్ళు విగ్రహాలను పూజించి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ఆ విగ్రహాలు అనేటువంటివి దేవుళ్ళుగా దేవుళ్ళుగా ఇంకా వాళ్ళ మనసులో అది అలాగే ఉంటుంది. కానీ నీ దృష్టిలో మెచ్యూరిటీ ఉంది, దట్ ఈస్ నథింగ్, అది కేవలం ఒక చెక్క మొక్కే అని కదండి. సో కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవినని ఎంచి భుజించుదురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు వాటిని పూజించారు కాబట్టి, వాటిని దేవుళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళ మనస్సాక్షి కొంచెం బలహీనంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అజ్ఞానులని కాదు అనే ఉద్దేశం, వాళ్ళు కొంచెం బలహీనులు అంటే కొంచెం మెచ్యూరిటీ లేని విధంగా ఉన్నారు. బలహీనమైనది అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఆ మెచ్యూరిటీ ఉంటే నువ్వు తిను, అయితే లేకపోతే నువ్వు తినద్దు. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు ఇది వరకు వాళ్ళు ఆ విగ్రహాలని పూజించారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అవి దేవుళ్ళుగా దేవతలుగా ఇంకా మనసులో ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్నారు కాబట్టి. నేను కొరిమెర్ల అనే ప్రాంతంలో సంఘ కాపరిగా పరిచయం చేస్తున్న సమయంలో మొట్టమొదటిగా కొత్తగా ప్రభుని ఒక కుటుంబము, అప్పటికే అక్కడ సంఘం లేదు, మేము వెళ్ళి ఒక కుటుంబాన్ని దర్శించాము, ఆ కుటుంబంతో మాట్లాడాము, వాళ్ళకి సువార్తను చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక సహోదరి దయ్యం చేత బాధించబడుతుంటే ప్రార్థన చేశాం, ప్రభు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. ఆ తరువాత ఇప్పుడు మేము ప్రార్థన చేసేటప్పుడు ఆ దయ్యం పట్టినటువంటి సహోదరి చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు దాకా వీళ్ళందరూ నన్నే పూజిస్తూ ఉంటే, ఇప్పుడు దాకా వీళ్ళందరూ నన్నే ఆరాధన చేస్తుంటే, ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నన్ను ఖండిస్తారే, వెళ్ళిపోతాను, మీరు దేవుని సేవకులు కాబట్టి. దయ్యం పట్టిన వ్యక్తి చెప్పిన మాటలు చెప్తున్నాను నేను లిటరల్ గా, ఓకేనా? మీరు సేవకులు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్ళిపోతా, కానీ మీరు ఈ ఊర్లో ఎప్పుడు ఉండరుగా, మీరు మళ్ళీ వెళ్ళిపోతారుగా, మీరు వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వచ్చి రానా, మళ్ళీ వచ్చి కూర్చోనా అని చెప్పి స్టేట్మెంట్ చేసింది. మేము ప్రార్థన చేసాం, ఆమెకు ప్రభు స్వస్థతను ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఇంటి యజమానుడు వచ్చి మాతో ఒక మాట అన్నాడు, సార్ ఇప్పుడు ఆ దయ్యం ఏమని మాట్లాడింది, ఇప్పుడు దాకా వీళ్ళందరూ నన్నే పూజిస్తున్నారు అన్నది. మేము పూజిస్తుంది ఎవరిని, ఇదిగో ఈ పట్టాల్లో ఉండేటట్టు, అంటే వీళ్ళందరూ ఈ దయ్యాలా, వీళ్ళేనా నా బిడ్డను పట్టుకొని పీడిస్తుంది. రెండోది, మీరు దేవుని సేవకులు కాబట్టి మీరు చెప్తున్నారు వెళ్ళిపోతున్నాను అంటే మీ దేవుడు అంటే దీనికి భయమనేగా, మీకు లోబడుతున్నట్లేగా, మీరు వెళ్ళిపోయిన తర్వాత వస్తాను అంటే మీరున్నప్పుడు ఇది ఉండలేదనేగా. అంటే మీ దేవుడు నిజమైన దేవుడు కదా సార్, మాకు ఆ దేవుడే కావాలి సార్, అయితే ఈ పటాలు మాకు వద్దు సార్, మీరు తీసేయండి సార్, మాకు తీయాలంటే భయం సార్, మేము తీస్తే మాకు ఎంత జరుగుతుందని మాకు భయం సార్ మాకు అని అన్నారు. మేమేమన్నామంటే మేము తీసేస్తాం, ఎందుకంటే మా దృష్టిలో దోస్ ఆర్ జస్ట్ ఫోటోస్, కలర్ ప్రింట్అవుట్స్ తీసి వాటికి ఫ్రేమ్ కట్టి అడబెట్టారు, మా దృష్టిలో అంతే కాబట్టి మాకు అలాంటి భయం ఏం లేదు అని చెప్పి మేము ఫోటోలు తీసి వెళ్ళడం దారి లేడం పడేస్తామంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ జాగ్రత్త సార్, వాటిని పడేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, మీకేమైనా హాని జరుగుతుందేమో. అంటే ఇంకా వాళ్ళ మనస్సాక్షి ఎలా ఉంది, ఆ పటాల్లో శక్తి ఉంది, ఆ విగ్రహాల్లో శక్తి ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు. సో బలహీనమైనటువంటి వాళ్ళు ఇంకా ఆ మెచ్యూరిటీలోనికి రాలేదు కాబట్టి, మేము ఆల్రెడీ ఆ మెచ్యూరిటీలో ఉన్నాం కాబట్టి దట్ ఈస్ జస్ట్ ఎ కలర్ ఫోటో అని అనుకున్నాం. మేము తీసుకొని వెళ్ళాం, బయట వాటిని మేము దూరంగా పడేసాం. ఆ తర్వాత మేము బైబిల్ని వాళ్ళకి ఇచ్చి గిఫ్ట్ గా ఇచ్చాము, తర్వాత వాక్యాన్ని వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చాము. ఆ తర్వాత ఆ కుటుంబం ప్రభువు నమ్ముకోవడం, తర్వాత అదే ప్రాంతం అదే గ్రామంలో ఒక సంఘాన్ని ప్రారంభించడం, ఆ సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ఒక 6 సంవత్సరాలు నేను అక్కడ సంఘ కాపరిగా పరిచయం చేశాను. క్రీస్తునందు ప్రభువుని దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచయం చేసేటప్పుడు ఇంకొక అనుభవాన్ని కూడా మీతో చెప్తాను నేను. సో ఒక రోజు ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంటే మా విశ్వాసులు కొంతమంది బయటకు వెళ్లారు, వెనకింటోళ్ళు కొంతమంది వచ్చారు, వీళ్ళిద్దరి మధ్యలో కిటికీ పక్కన వాగ్వాదం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, బయట వీళ్ళు వెళ్ళి వాగ్వాదం చేసుకుంటా ఉన్నారు. నేను లోనికి పిలిపించాను, ఇక్కడ ఆరాధన జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు బయట అని. అప్పుడు ఆ బయట ఉన్నటువంటి ఆమె సార్ నేను లోపలికి రావచ్చా అన్నది. రండమ్మా అన్నాను. ఏంటమ్మా మీ సమస్య ఏంటి అని అన్నాను. అప్పుడు ఆమె అనింది, సార్ మీ సిలువ, మీ చర్చి మీద ఉన్నటువంటి ఆ సిలువను మీరు కొట్టించేయాలి సార్ అన్నది. అందుకు వీళ్ళు వీళ్ళు మేము కొట్టించో, ఎందుకు కొట్టించాలి అని చెప్పి వీళ్ళు వాదన ఇస్తా ఉన్నారు. నేను అడిగాను, చర్చి మీద ఉన్న సిలువును కొట్టించాలా, దానికి అసలు మీకే సంబంధం అమ్మా, ఎందుకు అలా అంటున్నారు అని అన్నాను. సార్ మీరు ఈ చర్చి కట్టించిన దగ్గర నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి వరుసగా జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, మేమందరూ ఇబ్బంది పడతా ఉన్నాం. మేము మా మాంత్రికుడిని, మా మాంత్రికుడు వాళ్ళకి ఉంటారు కదా తాయితీ గట్ట, వాళ్ళని పిలిపించాము. పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ప్రతిరోజు ఉదయం సూర్యోదయం నాడు సూర్యుడు ఉదయించే సమయంలో ఆ సూర్యుని వెలుగు ఆ సిలువ మీద పడి ఆ సిలువ నీడం మీ ఇంటి మీద పడుతుంది, అందుకోసం మీకు అందరికి జబ్బులు అని అన్నాడు. సిలువ నీడ మీ ఇంటి మీద పడుతా ఉంది, అందుకోసం మీకు అందరికి జబ్బులు బలహీనలు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వీళ్ళ మనసులో ఆ గలిబిలిని పుట్టించేసి వెళ్ళిపోయాడు. నేను అన్నాను, సరే అమ్మ ఒక పని చేద్దాం, ఆ వ్యక్తికి ఫోన్ చేయండి, నేను ఒకసారి అతనితో మాట్లాడతాను అని అన్నాను. ఏం మాట్లాడతారు సార్ అని. ఇప్పుడు సిలువ ఉండడం వలన మీకు జబ్బులు వస్తున్నాయని అన్నాడు, ఆ నీడ పడడం వల్ల. ఇప్పుడు నేను ఆ సిలువను కొట్టించేస్తాను, అప్పుడు మీకున్న జబ్బులన్నీ ఇమీడియట్ గా తగ్గిపోతాయా? రెండవది, ఇంక మీకు ఎప్పటికీ జబ్బులు రాకుండా ఉంటాయా అని ఒక చిన్న క్లారిఫికేషన్ ఆయన దగ్గర తీసుకుంటానమ్మా, ఆయన దానికి ఓకే పక్కా అనంటే అప్పుడు నేను అతనితో మాట్లాడతాను, అప్పుడు నేను తీయించేస్తానమ్మా అని చెప్పి అన్నాను. వీళ్ళు ఫోన్ చేస్తే ఆయన నేను మాట్లాడనంటే మాట్లాడను అన్నాడు. ఎందుకని దీని గ్యారంటీ ఇవ్వలేడు కదా, ఇప్పుడు సిలువు నీడపడడం వల్ల జబ్బులు వస్తున్నాయని అన్నాడు, ఇప్పుడు నేను సిలువును కొట్టించేస్తే వాళ్ళ జబ్బులు పోవాలి కదా, రెండోది ఇంక వాళ్ళు ఎప్పటికీ జబ్బులు రాకుండా ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు సిలువు లేదు కదా, నీడపడడం లేదు కదా, దానికి నాకు వివరణ ఇవ్వను, నేను తీయించేస్తానన్నా. వీళ్ళు తర్వాత వచ్చి, లేదు సార్ ఆయన మాట్లాడను అంటున్నాడు సార్ అని అన్నాడు. ఆయన మాట్లాడను అంటున్నాడు సార్, ఆయన మీతో మాట్లాడంట అని అంటాడు. కానీ మేము మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, మాకు కష్టంగా ఉంది, మీరు సిలువును టీచ్ చేయండి సార్ సార్ అని అంటా ఉన్నారు. మా విశ్వాసులు ఉండి మీరు ఒక్కళ్ళు చెప్తే మేము మా సిలువును ఎందుకు కొట్టించాలి, ఇది మా చర్చి, మేము కట్టుకున్నాము, మీ దేవుళ్ళది, మీ దేవాల దగ్గర వచ్చి మేము కొట్టమని అడుగుతున్నామా అని వీళ్ళు వాగ్వాదం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు నేను వాళ్ళతో ఒక మాట చెప్పాను. నేను ఏమన్నానంటే, అమ్మా మీకు ఒక విషయం తెలుసా, ఈ సిలువ వట్టిదే, విగ్రహం గురించి కాదండి నేను చెప్పింది, జాగ్రత్తగా వినండి, సిలువ గురించే చెప్తున్నాను. ఈ సిలువ వట్టిదే, ఇది యేసు ప్రభు చలిపోయినటువంటి సిలువ కాదు, కాకపోతే ఇది ప్రార్థనా మందిరం అని ఒక ఐడెంటిఫికేషన్ ఉండడం కోసం మేము పైన సిమెంటుతో ఇసుకతో మేము కట్టుకున్నటువంటి సిలువ ఆకారం మాత్రమే. ఒకవేళ ఇది నీకు నిజంగా అభ్యంతర కారణంగా ఉంది అని అనుకుంటే, ఒకవేళ మీకు నిజంగా ఇది ఇబ్బందిగా ఉంది అనుకుంటే, దాన్ని నేను కొట్టించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఎందుకంటే నాకు ముఖ్యమైనటువంటిది నేను కట్టుకున్నటువంటి, నా చేతులతో కట్టుకున్నటువంటి ఈ సిలువ ఆకారం కాదు. ఒకవేళ నేను మీకంటే దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే నా జీవితంలో ఇదిగో ఈ సిలువ ఆకారం ఒక విగ్రహం అయిపోతుంది. ఒక క్రైస్తవునికి సిలువ ఆకారం కూడా విగ్రహము కాకూడదు. నా దేవుడు వచ్చింది ఇదిగో మీలాంటి వాళ్ళ కోసం, ఆయనకి మీరు ప్రాముఖ్యం, ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీ పొరుగువాణ్ణి ప్రేమించమని ప్రభు మాకు ఆజ్ఞాపించాడు, మా పొరుగువానికి నష్టం కలిగించేదైతే అది మాకొద్దు, మేము మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాం, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము, కాబట్టి మీ క్షేమం మాకు ముఖ్యం కాబట్టి ఎస్ వీఆర్ రెడీ టు టేక్ అవుట్ దట్ క్రాస్. అయితే నాకు ఒక 1 week టైం ఇవ్వు అమ్మా అని అన్నాను. ఒక వారం రోజులు టైం ఇవ్వు, నేను తీయించేస్తాను, నువ్వు బాధపడబాకు, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి వాళ్ళని పంపించేశాను. సంఘంలోకి వచ్చినారు, మా సంఘస్థులు ఒప్పుకోలేదు సార్, ఇప్పుడు ఆమె చెప్పిందని ఈ రోజు మనం దాన్ని కొట్టించేస్తే మనం ఓడిపోయినట్లు సార్. నేను అన్నాను, ఓడిపోదాం అబ్బా, ఎందుకు సార్? ఒకరిని గెలుచుకోవాలంటే ఒకసారి మనం ఓడిపోవాలి. మీరు వారి స్వస్థత కోసం ప్రార్థన చేయండి, ఆమె సిలువు గురించి అందని విషయం కాన్సెప్ట్ పక్కన పెట్టేసేయండి. సిలువ కూడా మీకు విగ్రహం కాకూడదు. మన దేవుడు వాక్యమైనటువంటి దేవుడు, వాక్యము మనకు ప్రాధాన్యము, వాక్యము ప్రాముఖ్యము. సో ఈ రోజే కాదు, రేపనే రోజు ఎవరైనా వచ్చి ఈ చర్చిని కూడా కూలగొట్టచ్చు, బుల్డోజర్తో కూలగొట్టుకుంటుంటే మీరు గమ్ము చూస్తూ ఊరుకోండి, కానీ మీరు గొడవ చేయొద్దు. సాక్ష్యాధారాల కోసం వీడియో తీయండి అంతే చాలు, మీరు గొడవ చేయొద్దు. ఎందుకంటే వాడు కూలగొట్టేది కేవలం కట్టడాన్ని మాత్రమే కానీ నిజముగా దేవుని మందిరమును కాదు, దేవుని మందిరము నీవు నేనై ఉన్నాము. సో కాబట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పన్నాను. సో మా వాళ్ళు సరే అన్నారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ మొదటి ఆదివారం నేను వెయిట్ చేస్తున్నాను, మరలా ఆమె వచ్చి ఆమె కానీ తీసేయించారంటే మా విశ్వాసులు చెప్పి పెన్సిల్ తీపిచ్చేద్దామని రెడీ అయ్యాను. మరుసటి వారం రాలా, ఆ మరుసటి వారం రాలా, ఆ మరుసటి వారం వచ్చి అదే కిటికీ దగ్గర నిలబడి నన్ను బయటికి పిలుస్తుంది. సార్ ఒకసారి మీరు బయటకు వస్తారా? నేను బయటకు వెళ్ళాను. ఏమ్మా తీపిచ్చేయమంటావా? జస్ట్ నీ మాట కోసం ఎదురు చూస్తున్నా, తీపిచ్చేస్తానమ్మా అన్నాను. అప్పుడు ఆ మనింది, సార్ మీరేమనుకోకపోతే మేము కూడా చర్చికి రావచ్చా అని అనింది. మేము కూడా చర్చికి రావచ్చా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మేము ఓడిపోయామా గెలిచామా ఆలోచించండి. మేము ఓడిపోయాం కానీ మేము గెలవలా, గెలుచుకున్నాం. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని గెలుచుకోవడం కోసం ఓడిపోవడానికి సిద్ధపడ్డాం. ఎదుటి వ్యక్తితో మన జ్ఞానాన్ని ప్రదర్శించి, ఇప్పుడు నేను కూర్చొని నేను డిబేట్ చేయొచ్చు, అసలు ఈ సిలువ నీటి వల్ల నీ జబ్బులకి ఏమన్నా సంబంధం ఉందా, ఎవడోడు చెప్పింది రమ్మను కమ్మని, ఎవరినైనా తీసుకుని రా అని చెప్పి నేను కూర్చొని నేను అక్కడ వాదించి నేను డిబేట్ చేసి నేను జ్ఞానాన్ని ఉపయోగించి డాక్టర్లను తీసుకొని వచ్చి సైంటిస్టులను తీసుకొని వచ్చి లేకపోతే జన విజ్ఞాన వేదికలను తీసుకొని వచ్చి నీడబడ్డం వల్ల జబ్బులు వస్తాయని చెప్పి నేను రుజువు చేసుకోవచ్చు, జ్ఞానాన్ని ప్రదర్శించవచ్చు. కానీ జ్ఞానాన్ని ప్రదర్శించడం వల్ల మా ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది, వాగ్వాదం వల్ల వాళ్ళు ఇంకా దూరం అవుతారే కానీ దగ్గరవరు. ఇప్పుడు నేను ఒక స్టెప్ డౌన్ అవడం వలన, నేను తగ్గించుకోవడం వలన అవసరమైతే మీకోసం దీన్ని కొట్టించుకోవడానికి సిద్ధపడతానని చెప్పినప్పుడు నేను ఓడిపోయినట్టే కనిపించాను కానీ నిజంగా నేను ఓడిపోరా. అలానే నేను గెలవలేదు కానీ గెలుచుకున్నాను ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ప్రభు కొరకు. కాబట్టి ఈ మెచ్యూరిటీ మనకు కావాలి. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానాన్ని పట్టుకొని నువ్వు తినొచ్చా లేదా అని చెప్పి దాని గురించి, ఈ ఒక్క విషయమే కాదు, ఎనీ డాక్ట్రిన్ ఏదైనా సరే కూర్చొని దాని విషయమే నువ్వు కొట్లాడుకోవడం కాదు ప్రాముఖ్యం, ఎదుటి వ్యక్తిని పోగొట్టుకోవడం కాదు ప్రాముఖ్యం, ఎదుటి వ్యక్తిని సంపాదించుకోవడం ప్రాముఖ్యం. ఒకవేళ నీ ఎదురంగా బలహీనమైనటువంటి విశ్వాసి ఉంటే ఆ బలహీనమైనటువంటి విశ్వాస నిమిత్తము, ఆ తర్వాత కింద పోలేదే జ్ఞాపకం చేస్తాడు. 10వ వచనం చదువుతున్నాను, ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకున్ను కదా, సో నిన్ను బట్టి ఇంకొకడు అరే అనదంటున్నాడు కదా, అయితే మనం కూడా తింటే తప్పేంటి, ఎందుకంటే వాడి దృష్టిలో ఇంకా అది విగ్రహముగానే ఉంది, వాని దృష్టిలో ఇంకా అది దేవునిగానే ఉంది, అలాంటి వాడు ఒకరు ధైర్యం చేసి తెగించి ఒకవేళ తింటాడేమో. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరిని నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను, వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయుకున్నటకై నేనెప్పటికి నీ మాంసము తినను. పౌలు తన నోటిని కట్టేసుకున్నాడు. ఒకవేళ నా సహోదరునికి అది అభ్యంతరం అని అనుకుంటే ఐ విల్ నాట్ ఈట్. ఒకవేళ నా సహోదరుడు ఎవరు అభ్యంతరపరచకపోతే నా మనస్సాక్షి నన్ను గద్దించదు కాబట్టి, నాకు ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి కటికి వాడిని అంగడిలో అమ్మినదేదో నేను తింటాను. సో కాబట్టి సహోదరుడా సహోదరి, ఒకవేళ నీ మనస్సాక్షి గద్దించడం లేదా నువ్వు తినాలనుకుంటావా, తిను. అయితే నువ్వు ఎలా తినాలంటే ఏదో ఆ ఆహారాన్ని ఇష్టపడి కాదు, కానీ ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించుకునేటువంటి దృక్పథంలోను తినాలి. ఇప్పుడు నాకు ఒక స్నేహితుడు ఇచ్చారనుకోండి, నేను తింటాను. ఎందుకు తింటాను తెలుసా? నేను వాడు పెట్టినప్పుడు నేను తింటాను, తర్వాత రేపు నా ఇంటికి క్రిస్మస్ పిలిపించుకుంటాను. నేను పిలిచి నేను వానికి సువార్తను చెప్పుకుంటాను. నేను నా ఉద్దేశం అది. సో నేను ఆ ఉద్దేశంతో తింటా. అంతేగాని అబ్బా ఈ లడ్డు ఇప్పటిదాకా నేను ఎప్పుడు తిన్నా, నాకు ఏదంటే భలే ఇష్టం అని లడ్డుని ప్రేమించి కాదు. ఇక్కడ నేను అస్సాం రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ మిస్సింగ్ ట్రైబల్ మిస్సింగ్ తెగ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి అది పెళ్లి కాని చావు కాని శుభకార్యం కానీ వాటెవర్ ఇట్ మేబీ, పందిని కోసుకొని పందిని తినడం వీళ్ళకి సాంప్రదాయం. పంది లేకపోతే, పంది మాంసం లేకపోతే అసలు వీళ్ళకి ఆ రోజు గడవదు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, మన ఇంట్లో కోళ్ళు ఎట్లా పెంచుకుంటాం, వీళ్ళు ఇంట్లో ప్రతి ఇంట్లో పందులు అలా పెంచుకుంటారు. వీళ్ళకి పంది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే, అయితే నేను ప్రారంభంలో ఇక్కడ ప్రారంభంలో మిషన్ పర్మనెంట్ కాదు, టెంపరీ గా వచ్చి వెళ్తున్న సమయంలో నేను వచ్చిన తర్వాత నేను వీళ్ళని కలుసుకోవడానికి వీళ్ళకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూ వీళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళకి భోజనం పెడతారు. భోజనం దినాలుగా లేస్తే ఎటు చూసినా గానీ ఇదేంది అంటే పంది మాంసం, ఇదేంటంటే పంది మాంసం ఫ్రై, ఇదేంటంటే పంది మాంసం ఆకుకూర, ఇదేంటంటే పంది మాంసం ఆలు. సో ప్రతి దాంట్లో పంది మాంసం ఉండాల్సిందే. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నన్ను చాలా మంది అనేవాళ్ళు, పంది మాంసం తినడం పాపం కదా, బైబిల్ గ్రంథంలో ఎంత కరాఖండితంగా చెప్పబడింది పంది మాంసాన్ని తినకూడదని, మరి నువ్వు ఎలా పంది మాంసాన్ని తింటున్నావు, పంది మాంసం అంటే నీకు అంత ఇష్టమా అని అన్నారు ఒక సేవకుడు. ఒక సేవకుల మీటింగ్ లో నన్ను పబ్లిక్ గా ఇదే స్టేట్మెంట్ చేశాడు, సార్కి పంది మాంసం అంటే భలే ఇష్టం, పంది మాంసాన్ని భలే తింటారన్నాడు మిగిలిన సేవకులందరి ముందు నెల్లూరు పాస్టర్ ఫెలోషిప్ లో. అప్పుడు నేను ఆ సేవకుని ఒక జవాబు చెప్పాను, సార్ నాకు పంది మాంసం అంటే ఇష్టం కాదు, ఒకవేళ ఇష్టమైతే ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను తినేవాడిని, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు తింటాను తెలుసా, పంది మాంసం అంటే నాకు ఇష్టం కాదు కానీ పంది మాంసం తినే వాళ్ళంటే ఇష్టం. పంది మాంసాన్ని నేను ప్రేమించడం వల్ల కానీ పంది మాంసం తినే ప్రజలను నేను ప్రేమిస్తున్నా, నేను వాళ్ళకు దగ్గర అవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒకటిగా అవ్వాలి, ఒక కుటుంబంలో ఒకటిగా నేను కలవాలి అంటే నేను వాళ్ళు పెట్టింది తినాలి కానీ వాళ్ళు పెట్టింది నేను వద్దు అని నేను చెప్పను. నా ఉద్దేశం ఏంటి, నేను పంది మాంసాన్ని ఇష్టపడుతుందా కానీ పంది మాంసాన్ని తినే ప్రజల్ని ఇష్టపడుతున్నాను, వాళ్ళని ప్రభు కొరకు సంపాదించుకోవాలనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళ కోసం నా ఇష్టాన్ని చంపుకొని నేను తింటున్నా. పౌలు బలహీనమైన సహోదరు కోసం అవసరమైతే నేను తినను అని అన్నాడు. నేను ఒక వ్యక్తిని సంపాదించుకోవడం అవసరాన్ని బట్టి నేను తింటున్నాను అని చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ స్థానికులు ఎలా అనౌన్స్ చేస్తున్నా తెలుసా, సార్ మాలో ఒకడు, సార్ మాలో ఒకడు, ఏం పెట్టినా తింటాడు మమ్మల్ని, మేము ఏం పెట్టినా కానీ ప్రేమతో ఆయన దాన్ని స్వీకరిస్తాడు, ఎప్పుడు కొన్నో చెప్పడు, మాలో ఒకడు అది సంపాదించుకున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ మీలో కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఎంత కన్నా తినమన్నాడా తినద్దన్నాడా, ఒకవేళ తినాలనుకుంటే తిను, ఒకరి నీ పక్కన బలహీనమైన సహోదరుడు ఉంటే అప్పుడు అతను నువ్వు ప్రశ్నిస్తే వాడితో జ్ఞానంతో వాడిని వాదించి వాడిని ఫైట్ చేసి వాడి మీద గెలవద్దు, అవసరమైతే వాడి కోసం నేను నోరు కట్టేసుకొని తినకుండా వాడిని సంపాదించుకో. ఒకరు నువ్వు తినకూడదు అనుకుంటున్నావా, నీ మనసు నువ్వు తినద్దు, కానీ ఒకరు తింటున్నటువంటి వాడిని చూసి నువ్వు వాడిని బ్లేమ్ చేయొద్దు. తినేటువంటి వాడు నువ్వు తిను, నువ్వు తినకూడనటువంటి వాడు నువ్వు తినద్దు, కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమను పోగొట్టుకోవద్దు, ఇద్దరి జ్ఞానంతో వాదించుకోవద్దు, ఒకరినొకరు సంపాదించుకోవాలి కానీ మనం పోగొట్టుకోకూడదు. నేను ముగిస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా, ఒకవేళ ఇప్పటికీ ఒకరు మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీరు నాకు ఆ ప్రశ్న పంపించండి, నేను నెక్స్ట్ క్లాస్ లో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటే దేవునికి స్తోత్రం, సంతోషం. మీరు నేను చెప్పినట్లుగా కాదు, వాక్యాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.